మా తండ్రి, మా ప్రభువా, ఈ సాయంకాల సమయం మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు దేవా. నీ పాదముల దగ్గర కూర్చొని నేర్చుకునేట మాకెంత భాగ్యము తండ్రి. నీ అంత గొప్ప తండ్రి మాకున్నందుకు ఎంత భాగ్యము మా ప్రభువా. మేము గ్రహించినట్లయితే ఎంత గొప్ప తండ్రి నువ్వు మాకున్నావని మేము గ్రహించినట్లయితే, అయ్యో ప్రభువా, మేము ఇంకా ఇంత అయోగ్యులుగా జీవించలేము. ఓ తండ్రి, ఈ సాయంకాలం నువ్వు మాతో మాట్లాడము. అయోగ్యుడును, అపాత్రుడును, పాపిని, బహుదుష్టుడును, నీచుడును అయినటువంటి నన్ను కరుణించుము తండ్రి. మమ్మలను కరుణించుము తండ్రి. నీవు మాతో మాట్లాడుము తండ్రి. నీ సన్నిధి మాకు దయచేయమని ప్రభువును రక్షకుడునని యేసునామమున మిక్కిలి వినిమితో బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఇప్పుడు చదవబడినటువంటి భాగము సర్వసామాన్యముగా మనకందరకును తెలిసినటువంటి భాగమే. అనేక సార్లు మనం ఈ కథ చదువుకున్నాం, అనేక సార్లు ఈ గాథను మనం చదువుకున్నాం. దీనిని మనం సామాన్యముగా తప్పిపోయిన కుమారుని యొక్క గాథ అని చెప్పుకుంటున్నాం. అనేక సార్లు తప్పిపోయినటువంటి కుమారుడు లేక తప్పిపోయినటువంటి కుమారులు అనేటువంటి గాథగా మనము చెప్పుకుంటూ ఉన్నాము. అందులో ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తులు చూస్తున్నాము, తండ్రిని చూస్తున్నాము, ఇద్దరు కుమారులను చూస్తున్నాము. ముగ్గురు వ్యక్తుల యొక్క గాథ ఇక్కడ ఉన్నది. అందులో ముఖ్యంగా తప్పిపోయినటువంటి కుమారుల యొక్క గాథ కనపడుతూ ఉన్నది. సర్వసామాన్యముగా మన దృష్టి ఈ తప్పిపోయినటువంటి కుమారుని మీద లేక పెద్ద కుమారుడైనటువంటి తప్పిపోయిన వాడు, ఇంట్లో ఉండి తప్పిపోయినటువంటి వాడు, ఒకడేమో దూరంగా వెళ్లిపోయి తప్పిపోయినటువంటి వాడు, ఇద్దరు కుమారులను గురించి మనం సామాన్యముగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మూడో వ్యక్తి అయినటువంటి ఆ మహా గొప్ప వ్యక్తి అయినటువంటి తండ్రిని గురించి మనం సర్వసామాన్యముగా ఆలోచించటం లేదు. ఈ సాయంకాల సమయమందు కొన్ని నిమిషములు మీతో ఆ మహా తండ్రిని గురించి మాట్లాడవాలని నేను తలపిస్తున్నాను. ఇక్కడ భాగములో 15వ అధ్యాయములో 12వ వచనములో ఈ తండ్రిని గురించి కొద్దిగా మనం మొదట వింటాం. 11వ వచనము నుండి కూడా మనం చదవచ్చు. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఈ తండ్రి మొట్టమొదటి వచనములోనే మనము చూస్తూ ఉన్నాము, ఆస్తి కలిగినటువంటి తండ్రి. అతడు ఆస్తి కలిగినటువంటి వాడు, మహా గొప్పవాడు. ఆయనకున్నటువంటి ఆస్తి ఎంత విస్తారమైనదో మనం గ్రహించడం కూడా, ఊహించడం కూడా మనకు చాలా కష్టమైనటువంటి విషయమై ఉంటున్నది. మీరు ఎప్పుడైనా ఆలోచించినారో లేదో, ఈ తండ్రికి ఎంత ఆస్తి ఉన్నదని మీరు ఎప్పుడైనా చూచారో లేదు? వాక్యానుసారముగా మనము చూసినట్లయితే ఒక్కొక్క వాక్యము, ఇప్పుడు చదవబడినటువంటి వాక్యములో ఇతనికి ఉన్నటువంటి ఆస్తిని మీరు జాగ్రత్తగా పరిశోధన చేసినట్లయితే ఏమేమో ఉన్నవో కనబడతాయి. మొట్టమొదటిగా చూడండి, 25వ వచనములో ఉన్నది అతనికి ఉన్నటువంటి ఆస్తి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండను, వాడు పొలము నుండి వస్తుతూ ఇంటి దగ్గరకు రాగా అని ఉన్నది. అంటే వాళ్ళకి పొలములు ఉన్నటువంటి వారు, ఇల్లు ఉన్నటువంటి వారు. ఆయనకు ఇల్లు పొలములు ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే 22వ వచనములో దాసులు అని ఉంటుంది, దాసులు కలిగినటువంటి వాడు. 22వ వచనంలో చూడండి, అయితే తండ్రి తన దాసులను చూచి అని ఉన్నారు. అంటే అతనికి ఎంతో మంది పరిచారకులు ఉన్నారు, ఎంతో మంది ఇంట్లో దాస్యము చేసేటువంటి వారు ఉన్నారు. దాని తర్వాత మీరు చూడండి, 17వ వచనంలో చూడండి, ఎంతో మంది కూలివాండ్లకు అని ఉన్నది. దాసులు మాత్రమే కాదు, దాసులంటే ఎప్పుడు తన ఇంట్లో ఉండేటువంటి వారు, పరిచర్య చేసేటువంటి వారు మాత్రమే కాదు, అతనికి కూలివాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది కూలివాళ్లు ఉన్నారు, ఎంతో మంది అనేటువంటి అక్కడ వచనంలో ఉన్నది. ఎంతో మంది అంటే అతనికి ఎంత మంది కూలివాళ్లను పోషించుతున్నాడో మనకు తెలియదు. అంటే అతనికి ఉన్నటువంటి పొలములు ఎన్ని ఉన్నవో మనకు తెలియదు, అతనికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నవో, అతనికి ఉన్నటువంటి దుకాణములు ఎన్ని ఉన్నవో, అతనికి ఉన్నటువంటి వ్యాపారములు ఎన్ని ఉన్నవో మనకు తెలియదు. అనేక మంది కూలివాళ్లను, అనేక మంది దాసులను, అనేక మందిని పెద్ద గొప్ప సమూహముతో కలిగినటువంటి గొప్ప ఆస్తి కలిగినటువంటి వాడు అన్నమాట. తర్వాత చూడండి, ఎంతో మందికి కూలివాళ్ళన తర్వాత అతనికి ఇంకా ఉన్నవి. 23వ వచనములో మనం చూసినట్లయితే, రోగిన దూడను తెచ్చి వదిలించమని చెప్తూ ఉంటాడు తన దాసులను పిలిచి. అంటే అతనికి ఎన్నో పశువులు, సమృద్ధి అనేటువంటి పశు సంపద కలిగినటువంటి వాడు. తనకు పొలములు ఉన్నవి, పొలములకు కావలసినటువంటి పశువులు ఉన్నవి, తాను తినుటకు కావలసినటువంటి పశువులను మేకలను ఏమి కావాలితే పశువు సంపద కలిగినటువంటి వాడు క్రొవ్వెన దూడను వధించి తర్వాత 17వ వచనంలో చూసినట్లయితే అన్నము సమృద్ధిగా పులివాళ్లకు దక్కు మాత్రమే అన్నము సమృద్ధిగా ఉన్నట్లుగా అతడు మాట్లాడుతూ ఉంటాడు. చిన్న కుమారుడు మాట్లాడుతూ ఉంటాడు, సమృద్ధిగా నా పులివాళ్లకు అన్నమున అంటే కూడు గుడ్డ సర్వము సమస్తము లోటు లేనటువంటి సంపూర్ణమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి ఇటువంటి ఆస్తి కలిగినటువంటి తండ్రి. తర్వాత చూడండి, ప్రశస్తమైనటువంటి వస్త్రము అంటాడు 22వ వచనంలో, వస్త్రములు రెడీగా సిద్ధముగా ఉన్నటువంటి వస్త్రములు ఆయనకున్నవి. ఆ కుమారుడు రాగానే దాని కొరకు ఎంతో తొందరపడి ఏదో కుట్టించవలసిన అవసరం లేదు, వస్త్రములు సిద్ధముగా ఉన్నది, అందరికి సరిపోయినటువంటి వస్త్రములు కలిగినటువంటి వాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యముగా ఉన్నది. వస్త్రములు కూడా సరిగా రెడీగా ఉన్నది, వెంటనే తీసుకుని వచ్చి వస్త్రము వారికి కట్టినట్టుగా ఉన్నది. సర్వమున తర్వాత ఉంగరము పెట్టినట్లుగా ఉన్నది, అక్కడ బంగారము బంగారము సమృద్ధిగా ఉన్నది. తర్వాత ఇంకా చూసినట్లయితే చెప్పులు తొడిగించినారు. తర్వాత చివరగా వాద్యములు నాట్యములు ఆ దినములలో గొప్ప వారైనటువంటి వారి దగ్గర కొంతమంది నాట్యం ఆడేటువంటి వారు, వాద్యములు వాయించేటువంటి వారు, ఎప్పుడు కూడా సంగీతకారులు, ఎప్పుడు సమృద్ధంగా సమృద్ధిగా ఉండేటువంటి వారు ఉన్నారు. ప్రియమైనటువంటి వారు రాయితాత్తో నేను చూసినప్పుడు, ఇదంతా ఆలోచించినప్పుడు, ఇటువంటి గొప్ప తండ్రి, ఇటువంటి గొప్ప తండ్రిని కలిగినటువంటి కుమారులు ఎంత భాగ్యవంతులు, ఎంత ఐశ్వర్యవంతులు, ఎంత ధన్యులు. ఇటువంటి వారు ఆ తండ్రిని విడిచి ఎలాగపోయినాడు, అటువంటి తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఈ కురవాడు. ఎంత బుద్ధిహీనుడైనటువంటి యవనస్తుడు, ఇటువంటి తండ్రిని కలిగినటువంటి వాడు వదలగలడా, నిజముగా తండ్రిని గ్రహించినటువంటి వాడు వదలగలడా అంటే అర్థం ఏంటన్నమాట, ఈ కురవాడికి వారి తండ్రిని గురించినటువంటి జ్ఞానమే లేదు. ఇంత ఐశ్వర్యవంతుడైనటువంటి తండ్రిని కలిగినటువంటి వాడు తండ్రిని విడిచిపెట్టి నాయన నాకు వచ్చేటువంటి భాగము నాకు ఇచ్చివేమంటున్నాడు. ఈ తండ్రి ఇటువంటి గొప్ప వ్యక్తి, ఎటువంటి వ్యక్తి నాకు అర్థం కావట్లేదు. నేను చాలా సార్లు దీని గురించి ఆలోచించినప్పుడు ఈ తండ్రి ఎటువంటి వాడు, ఈ తండ్రి తన కుమారుడు అడగగానే ఏమీను మారు మాట్లాడకుండా ఏమీను కూడా, మరే నీకు ఎందుకు రాయి అంతా, ఇప్పుడు నువ్వు చాలా కుర్రాడివి, నువ్వు చిన్నోడివి, నీకు ఇప్పుడు ఎందుకు, కొంతమంది తండ్రులు ఉంటారు ఏదైనా మనం అడిగితే చెక్ నీకెందుకు అక్కడ పోరాటం. నేను చాలా సార్లు నా పిల్లలు అనేక సార్లు అలాగే ఏదైనా వారు అడిగినప్పుడు నీకు అనవసరం, ఇది నీకు అక్కర్లేదు అని చెప్పేటువంటి తండ్రులు ఉన్నారు. ముఖ్యంగా ఆస్తి పాస్తుల దగ్గర అనేక సార్లు తల్లిదండ్రులు తండ్రులు ముఖ్యంగా తండ్రులు కుమారులను తోసిపుచ్చి ఆస్తులు పంచకుండా, వారు చచ్చిపోయే వరకు కూడా ఆస్తులు పంచకుండా అలా వదిలేసి చివరకు కొట్లాటల్లో వాళ్ళు దీచేసిపోయినటువంటి తండ్రులు కూడా ఉన్నారు. కానీ ఈ తండ్రి చూడండి, మొట్టమొదటి వచనములోనే చక్కగా ఈ వాక్యములో ఉన్నది, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. అడుగక పంచిపెట్టేటువంటి ఎక్కడైనా ఇటువంటి తండ్రి ఉంటాడా? నీవు అడుగక వెంటనే నీకు ఆస్తిని పంచిపెట్టేటువంటి తండ్రి ఉన్నాడా? నీవేదైనా నువ్వు అడగక నీకు ఇచ్చేటువంటి తండ్రి ఉన్నాడా? ఉన్నాడు, అవును, నీకు తెలియదు, నాకు తెలియకపోవచ్చు, కానీ ఉన్నాడు అటువంటి తండ్రి. నువ్వెప్పుడైనా ఆ తండ్రి గురించి ఆలోచించినవా సహోదరుడా? నీవు అడుగక ఇచ్చు తండ్రిని నువ్వు ఎరుగుదువా? చాలా మంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి ఒక రకమైనటువంటి భయంతో చూస్తారు. దేవుని లోనికి వచ్చేటప్పటికి ఏమిటో మాకు అన్ని మూసిపోతాయి అనేటువంటి భయం చాలా మంది యవనస్తులకు ఉన్నది. ఏమిటంటే ప్లేషర్స్ పోతాయి అనేటువంటి, మాకు కావాల్సినటువంటి సినిమాలు సిగరెట్లు ఇవన్నీ కూడా పోతాయేమో. ఒకవేళ దేవుని తండ్రిలోనికి వచ్చినట్లయితే ఆ తండ్రిని మనం కానీ తెలుసుకున్నట్లయితే మనకు సర్వము మనం అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి భయం చాలా మందికి ఉన్నది. అది సహోదరుడా, అటువంటి భయం పట్టుకు నీకు ఏ మాత్రము ఆస్కారం లేదు. నీ తండ్రి నీకు సమస్తము కూర్చిపెట్టినాడు. ఏ సమయంలో నీకు ఏది అవసరమైనదో, నీకు విద్య కావాలన్నా నీవు అడుగు నీ తండ్రిని, నీకు సర్వము ఐశ్వర్యము కావాలన్నా అడుగు నీ తండ్రిని. ఆ సమయము నీవు మాత్రము నీ తండ్రిని వదిలిపెట్టి వెళ్ళినట్లయితే బహుభయంకరమైన స్థితిలో ఉంటావు. ఎందుకంటే ఈ కుర్రవాడు అంతైనా అనుభవించుతున్నప్పుడు అంతైనా కలిగి ఉన్నప్పుడు అతనికి అర్థం కాలేదు. అతనేం చేస్తున్నాడంటే నా ఆస్తి నాకు వచ్చేసినట్లయితే, నేను నా ఈ ఆస్తిని అతను నా దగ్గర నా స్వాధీనంలో పెట్టుకున్నట్లయితే నేను చాలా గొప్పవాడిగా ఉండగలను అనేటువంటి ఒక బుద్ధిహీనుడు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇతను ఏం చేస్తున్నాడంటే అతడు ఒక భాగము మాత్రము కోరుకున్నాడు. ఎవరన్నా తండ్రి నాకు వచ్చు ఆస్తిలో నా భాగమేమో, నాకు భాగమేమో, నాకు ఒక పార్టీ, గివ్ మీ ద పోర్షన్ దట్ కమ్స్ టు మీ అనేటువంటి వాక్యం ఇంగ్లీష్ లో ఉన్నది. గివ్ మీ ద పోర్షన్, హీస్ ఆస్కింగ్ ఫర్ ఎ పోర్షన్. అయ్యో సహోదరుడా, నీవు సర్వమును పోగొట్టుకుని సర్వమును వదిలిపెట్టి నీవు ఒక కొంత భాగమనే కోరుకుంటున్నావు, కానీ నీకున్నటువంటి నిత్యత్వమును, నీకున్నటువంటి సమృద్ధిని నీవు ఎంచుకునటం లేదు. అనేక మంది యవనస్తులు, అనేక మంది కురవాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు ఒక ఉద్యోగం ఉంటే చాలు, ఒక డిగ్రీ ఉంటే చాలు. చాలా మందికి ఏమిటంటే డిగ్రీ మీద మోసు. మన బ్రదర్ చాలా సార్లు చెప్తూ ఉండేవాడు, ఆయనకి ఒక డిగ్రీ వెనకాల ఉంటే ఎంతో కావాలని ఎంతో ఆశించేవారట. డిగ్రీ ఉంటే ఏదో పిఏనో లేకపోతే ఎల్ఈఎంఐఓ ఏదోనో ఉంటే చాలా మంచిదని చాలా తలంచేవారట. కానీ దేవుని మహాకృప వలన ఆ డిగ్రీలన్నీ పడగొట్టి దేవుడు తన కొరకు వాడుకుని వాడిగా చేసినాడు. దేవునికి స్తోత్రం. డిగ్రీని పెట్టుకోవడం వల్ల నీవు దేవుని ఏమాత్రము మహిమపరచలేవు. అది కొంతవరకు నీకు ఉపయోగకరంగా ఉండవచ్చునేమో, కానీ లేక కొంతమంది స్కాలర్షిప్స్ కొరకు ఏమైనా వదులుకుంటారు, కానీ స్కాలర్షిప్ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మా అది ఎలాగా వదులుకోవడం, చాలా కష్టం. స్కాలర్షిప్ దేవుడు వదిలేసేయచ్చు, పర్వాలేదు, 200 రూపాయలు వచ్చేస్తుంది, ఒకసారి 500 వస్తుంది అంతే. చాలా మంది ఉద్యోగం కొరకు, ఉద్యోగం కొరకు లక్షములు ఇచ్చేటువంటి వాడు ఒక 500 రూపాయలుగా భారీ ఉద్యోగం ఎంత కలవంటదే నీ ఉద్యోగం, ఎంతకాలం చేస్తావు ఉద్యోగం, ఈ లోకంలో ఎంతకాలం చేయగలవు? ఎప్పుడైనా ఆలోచించినావా ఉద్యోగం కొరకు, లేక కొన్ని డబ్బులు కొరకు, లేక ఒకటి ఏ బిల్లు కొరకు దేవుడిని అమ్ముకుంటున్నటువంటి అనేక మంది ఈ జన్మలో మనం చూస్తున్నాం. నీవు భాగమును కోరుకుంటున్నావా సహోదరుడా? ఈ రాత్రి నీవు భాగమును మాత్రమే ఎంచుకొంటున్నావా, లేక భాగములకు కర్త అయినటువంటి భాగ్యవంతుడైనటువంటి తండ్రిని ఎంచుకొంటున్నావా? నీవు తండ్రిని వదిలిపెట్టి నీవు ఒక భాగమును మాత్రమే కోరినట్లయితే అయ్యో నీవు దౌర్భాగ్యుడు. ఈ రాత్రి మనం పరీక్ష చేసుకున్నాము, మనం దేనిని కోరుకొనిస్తున్నాము? ఈ దౌర్భాగ్యుడైనటువంటి ఈ కుర్రవాడి వలె కొంత భాగములు మాత్రం, అది ఏమైపోయినది? ఆ భాగమతిని ఎంతకాలం ఉన్నది? ఒక సంవత్సరం ఉన్నదో లేదో అలాగా అనుమానం, లేక ఒక 6 నెలలు ఉన్నదో లేదో అనుమానం. తనకు వచ్చినటువంటి ఆస్తి, ఏదో కొంత ఆస్తి పంచి పెట్టినాడు, అది తీసుకున్నాడు, సమస్తము కూర్చుకున్నాడు, తండ్రికి చెప్పకుండా వెళ్ళిపోయినట్లుగా కనపడుతున్నది. ఒక మాట అయినా, నాయన నేను వెళ్తున్నాను తండ్రి, నువ్వు నాకు ఇచ్చావు ఆస్తి, నాయన నేను జాగ్రత్తగా అక్కడ వాడుకుంటాను అని చెప్పినట్లుగా కూడా లేదు. తండ్రి అక్కర్లేదు అతనికి, తండ్రిని గురించి చింతే లేదు, తండ్రిని గురించి ఆలోచనే లేదు, తండ్రి హృదయం ఎలా ఉందో తెలియదు, తండ్రి ఏం బాధపడుతున్నాడో అర్థం కాలేదు. వెళ్ళిపోతున్నాడంటే తండ్రికి దూరమైపోతున్నాడు, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎటువంటి తండ్రి, ఎటువంటి భాగ్యవంతుడు, ఎటువంటి కర్త ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి దౌర్భాగ్యం. సరే వెళ్ళిపోతున్నాడు, ఎటువంటి తండ్రి. తర్వాత సహోదరుడా, ఈ తండ్రిని గురించి ఇంకా పరిశోధన చేసినావా? సరే వెళ్ళిపోయినాడు, సరే అంత ఖర్చు పెట్టి వేసినాడు, సంపూర్ణముగా ఖర్చు అయిపోయినది. చివరకు ఎక్కడికి వెళ్ళినాడంటే, ఎన్నడూను కని విని ఎరగనటువంటి, ఎన్నడూను అటువంటి పరిస్థితుల మనం చూచి ఉండలేదు. నిజముగా మనం నిజముగా ఆలోచించినట్లయితే, హందులు అనేటువంటి ఆ మృగములు, ఆ జాతి, ఎటువంటి ఆ పంది అనగానే మనకి ఎంత మన మనసులోనికి ఎంత అసహ్యత మనకు వస్తున్నది, ఎంత నీచమైనటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతున్నది. పందులు మేపు ఓ గుంపు వాడి దగ్గరకు పోయినాడు అతడు, ఎటువంటి రాజకుమారుడు, ఏమి ఆ దౌర్భాగ్యస్థితి. అక్కడ నుండి అక్కడికి పోయి పందులు మేపువానితో చేరి, పందులతో చేరి, మేపువానితో ఉంటే పర్వాలేదు కొంతవరకు, నేను చివరకు పందులతోనే వెళ్ళిపోయినాడు. పందులతోనే, పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని చూచను, కాని వానికి ఏమీ దొరకలేదు. ఆహా ఎంత దౌర్భాగ్యం! వాడు పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకొని చూచను, కాని ఎవడు నువ్వు వానికి ఏమీ ఇయ్యలేదు. ఎవడిస్తాడు వాడి? ఎవడు ఏం చేయగలడు? ఆ దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళినటువంటి వాడిని ఎవడు లేపగలడు? ఎవడు లేపగలడు? అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడిని ఎవరు వలను కాదు, వానికి ఏమీ దొరకలేదు, వాడికి ఎవడను ఏమి ఇయ్యలేదు, ఎవడను వానికి ఎవరను ఇయ్యలేరు, అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాడు. సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు నీ తండ్రి నుండి విడిపోయి ఎంత కాలమైనది? లేక అసలు తండ్రిని నువ్వు ఎన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు సంధించున్నావా? నీ తండ్రిని ఎరుగుదువా? దేవా, నీ తండ్రి అయినటువంటి దేవుని నువ్వు ఎన్నడానికి నువ్వు ఎరుగుదువా? అనేక మంది ఇక్కడ తండ్రులు కలిగినటువంటి వారు ఉన్నారు. నేను చాలా కాలము నా తండ్రిని నేను సరిగా అర్థం చేసుకోలేదు. చాలా మంది యవనస్తులు నేను అనుకుంటాను తల్లిదండ్రులు సరిగా అర్థం చేసుకోరు. వారికి వారి మీద ఉన్నటువంటి ప్రేమ, తల్లిదండ్రులకు తమ కుమారుల మీద కుమార్తెల మీద ఉన్నటువంటి ప్రేమ సరిగా అర్థం చేసుకునే వాళ్ళు బహు తక్కువగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది ఎప్పుడు అర్థమవుతుందంటే, నీ ఒక తండ్రి అయినప్పుడు, నీ ఒక తల్లి అయినప్పుడు, నీ తల్లి యొక్క ప్రేమ లేకపోతే నీ తండ్రి యొక్క ప్రేమ అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్కువగా చెప్పినా కూడా మీకు అర్థం కాదు. అటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ. అనేక సార్లు నా భార్యను నేను చూస్తూ ఉంటాను, ఇంట్లో కూర అయిపోయినప్పుడు కానీ లేకపోతే ఏదో వస్తువు అయిపోయినప్పుడు కానీ, తనకు లేకపోయినను కూడా తన కడుపైనా కట్టుకుంటుంది కానీ, తన పిల్లల దగ్గర ఉన్నటువంటి దాన్ని తీసుకోవడం కానీ, తన పిల్లలకు వదిలిపెట్టడం కానీ, తన పిల్లలను వదిలిపెట్టడం కానీ, వారికి ఏమి లేకుండా ఉండడం కానీ చూడలేదు. సహోదరుడా, నీ సామాన్యమైనటువంటి నీ తండ్రి, ఈ శరీర సంబంధమైనటువంటి ఈ తండ్రి, నిన్ను ఇంతగా ప్రేమించినటువంటి తండ్రిని నీవు అర్థం చేసుకోగలిగితే, నీవు నిన్ను ఈ లోకంలోనికి పంపి నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయమని నేను ఆలోచిస్తున్నటువంటి నీ పరమ తండ్రిని గురించి ఎప్పుడైనా ఆలోచించినావా? ఎప్పుడైనా ఆలోచించినావా సహోదరుడా? ఎప్పుడైనా ఆలోచించినావా? నీవు ఆలోచించకపోయినట్లయితే, నీ తండ్రిని గురించి నువ్వు చింతపడకపోయినట్లయితే, నీ తండ్రి హృదయం ఎట్లున్నదో, ఆయన హృదయం నువ్వు ఏ రీతిగా రేపుతున్నావో, నీ పాపము వలన, నీ దుష్టత్వం వలన, నీ దౌర్భాగ్య జీవితం వలన, నీ అవిధేయత వలన నీవు ఎట్లు నీవు జీవిస్తున్నావో, నీ జీవితమును బట్టి నీ తండ్రిని నీవు వ్యతిరేకిస్తున్నావని, నీ తండ్రి నుండి నీవు దూరంగా విడిపోయినావని, నీ తండ్రిని నీవు దుఃఖపెట్టుతున్నావని నీవు ఎన్నడని నువ్వు గ్రహించినావో లేదో నాకు తెలియదు. నీవిప్పుడైనా నీవు పశ్చాత్తాపడి ఈ రాత్రి, తండ్రి నేను ఎక్కడ ఉన్నాను, నా స్థితి ఏమి, నీవు పందుల దగ్గర ఉన్నావో, లేక పందుల గుడిసెలోనే ఉన్నావో, లేక ఆ పందుల యజమానుడైనటువంటి ఇంకో గుడిసెలో ఉన్నావో, ఎవరి దగ్గర ఉన్నావో నాకు తెలియదు. నీకు నువ్వు నీ హృదయం తెలియదు. నీకు నువ్వు నిన్ను నీవు వదిలిపెట్టి వచ్చి వేసినటువంటి నీ తండ్రికి నీ తెలియదు. తండ్రి యొక్క దృష్టి నీ మీద ఉన్నది, తండ్రి యొక్క మనసు నీ మీద ఉన్నది, ఆయన కేంద్రీకరించి ఉన్నాడు. నువ్వు ఎరుగుదవా? మరల ఇంకా చూద్దాము అయినటువంటి తండ్రి. 20వ వచనంలో చూడండి, ఆయన కనిపెట్టు తండ్రి. వాడు ఇంకా దూరంగా ఉండగానే వీనికి ఎలా కనపడ్డాడు? వీనికి ఎలా కనపడి ఉంటాడు? ఊరికని ఇంట్లో పడుకొని ఉంటే వీరికి కనపడి ఉంటాడా? ఆ కుమారుడు వెళ్ళిపోయినటువంటి ప్రోవను చూస్తూ ఉన్నాడు, అను దినము కనిపెట్టుతున్నాడు, నిమిషము కనిపెట్టుతున్నాడు. నీవు వెళ్ళిపోయిన త్రోవ ఆయనకు తెలియను, నీవు విడిచి వెళ్ళినటువంటి త్రోవ ఆయనకు తెలియను. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆ త్రోవ మీదే ఆయన కన్నులు ఉన్నవి. నీవు తిరిగి ఎప్పుడైనా వచ్చినావా? నీవు ఇంకా అక్కడనే ఉన్నావా? కనిపెట్టు తండ్రిని, నువ్వు ఇంకా కనిపెట్టు చూస్తున్నావా? నీ జీవితాంత వరకు కనిపెట్టు చూస్తున్నావా? జీవిత కాలము గతించిపోతున్నది, ఏ సమయంలో ఎవరి కాలు వచ్చినో మనకు తెలియదు. ఇంకా నువ్వు నీ తండ్రిని కనిపెట్టు వానిగా చేస్తున్నావా? తర్వాత దూరము నుండి చూచి అని ఉన్నది. దూరము నుండి చూచేటువంటి తండ్రి నువ్వు ఎప్పుడైనా గ్రహించినావా? నీ తండ్రి నిన్ను చూచుతున్నాడని ఎప్పుడైనా నువ్వు గ్రహించినావా? సహోదరుడా, నన్ను ఎవరు చూడడం లేదని అనుకుంటున్నావేమో. నీవు వ్యభిచారంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడడం లేదని అనుకుంటున్నావేమో. నీవు దొంగతనంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడడం లేదనుకుంటున్నావేమో. నీవు అసహ్యమైన జీవితంలో ఉన్నప్పుడు, అపవిత్రతలో జీవించుతున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో నన్ను చూడడం లేదని. నీ తండ్రి చూస్తున్నటువంటి తండ్రి ఉన్నాడని ఎన్నడైనా నువ్వు గ్రహించితే, నీవు నీ ఇటువంటి జీవితంలో ఉండలేవు సహోదరుడు. చూచుతున్నటువంటి తండ్రి, చూచుతున్న దేవుడవు నీవే అని హాజరు కేకలు వేస్తున్నాయి. చూచుతున్న దేవుడవు నీవే. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఈ రాత్రి నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. మన హృదయములు దేవునికి బట్టబైన. నువ్వెప్పుడైనా ఆలోచించినావా సహోదరుడా? ఎప్పుడైనా ఆలోచించినావా? నీ తండ్రి నువ్వు ఎరుగుదవా? నీవు తండ్రి నువ్వు ఎరుగుపోయినట్లయితే నీవు బహునాశనములో ఉన్నావు, బహు దుర్గతిలో ఉన్నావు. జాగ్రత్త. ఈ రాత్రి నిన్ను నీవు నన్ను నేను పరిశోధించుకోవాల్సిన సమయం వచ్చినది. తర్వాత ఆయన కనికర పడి అని ఉన్నది. జాలి కలిగినటువంటి తండ్రి, ఇటువంటి తండ్రిని నేను ఎక్కడ చూడలేదు, నా జీవితంలో నేను చూడలేదు. ఇటువంటి కనికరం, వెళ్ళిపోయినాడు, అంతైనా దుర్వ్యాపారం వల్ల పాడు చేసినాడు. తర్వాత వేశ్యలతో తినివేసినటువంటి అని వాక్యము ఉన్నది. వేశ్యలతో సంసారం చేసినటువంటి వాడు, పాడు చేసినటువంటి వాడు, ఆడైపోయినటువంటి వాడు, శరీరం శుష్కించిపోయినది, జబ్బులు తగులుకున్నవి, ఏమిటేమిటో వచ్చినవి, చోటు వరకు తిండి లేక మలమడ మాడిపోతూ ఉన్నాడు. సహోదరుడా, నీ జీవితంలో సంతోషం ఉన్నదా? నీ జీవితంలో తృప్తి ఉన్నదా? నీకు నీ హృదయంలో నీకు సాటిస్ఫాక్షన్ ఉన్నదా? నీవెప్పుడైనా నువ్వు తృప్తిగా నువ్వు నిద్ర హాయిగా నిద్రపోగలుగుతున్నావా? తృప్తిగా ఉండగలుగుతున్నావా? నీ ఆశలకు అంతం లేదు, నీ దురాశలకు అంతం లేదు, నీ దుష్టమైనటువంటి చూపులకు అంతం లేదు. ఏమి తీర్చుకుంటున్నావు? ఏమి తీర్చుకుంటున్నావు? అనేక మంది యవనస్తులు కామతృష్టను తీర్చుకున్నట తప్ప మరి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ దిన మనం. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ నిజంగా కొన్ని కొన్ని గాథలు విన్నట్లయితే వారు చేసేటువంటి అపవిత్రమైన కార్యములు, వారు చూసేటువంటి అపవిత్రమైనటువంటి సినిమాలు చూసేట, అయ్యో ఎంత భయంకర నిజంగా బహు భయంకరమైన పరిస్థితుల్లో ఈ దిన మన దేశము. అసలు యవనస్తులు యవన దశలో ఉన్నటువంటి వారు ఉన్నారు. తండ్రిని వదిలిపెట్టినటువంటి వాడు అంతకంటే గొప్ప స్థితిలో ఉండలేడు సహోదరుడు. అంతకంటే గొప్ప స్థితి అతనికి రాదు. అందులకు దిగిపోయినటువంటి స్థితి తప్ప మరి యొక్క స్థితి రానేరదు. తర్వాత దాడి కలిగిన తండ్రి కనికరపడినటువంటి తండ్రి, కనికరపడి ఇంటి దగ్గర కూర్చున్నారా? చూడండి వాక్యములో చూడండి, వాడు ఇంకా దూరముగా ఉండగానే, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి హరిగెత్తి వాని మెడ మీద పడి హరిగెత్తి హరిగెత్తుకొని వచ్చే తండ్రి ఉన్నాడయ్యా. నీవు ఎప్పుడైనా గ్రహించినావా సహోదరుడా? నీ కొరకు కనిపెట్టువాడే కాదు, కనికరపడేవాడే కాదు, ఆ చూచేవాడే కాదు, నీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేవాడు ఉన్నారు తండ్రి. నీవు ఎరుగుతావా? నీవింకను ఆయనను ఎందుకు శోధిస్తున్నావు? ఇంకను ఆయనను ఎందుకు ఏడ్పిస్తున్నావు? ఎందుకు నీవు ఇంకా తిరిగి రాలేదు? ఇంకను ఎందుకు నీకు బుద్ధి రాలేదు? వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర సమృద్ధిగా ఇంకా కూలి వాళ్ళ కన్న ఉన్నదని తలంచినప్పుడు నీవెందుకు అట్లా తలంచుటలేదు? నీవైనటువంటి వరలారా, ప్రియమైనటువంటి వరలారా, నీ తండ్రిని నీవు ఎరగకపోయినట్లయితే నీకున్న దుర్గతి ఎంతో నేను చెప్పలేను. తర్వాత పరిగెత్తి మెడ మీద పడి అంటే ఏమిటి? మెడ మీద పడడం అంటే ఎలాగా? కౌగిలించుకొని మెడ మీద పడి కౌగిలించుకునేటువంటి తండ్రి ఉన్నాడు. ఎంత దుష్టత్వంలో వచ్చినాడు అతను, ఎంత కంపు కొట్టుతూ ఉన్నాడు. ఆ తిరిగిపోయినటువంటి వస్త్రములు, అసలు వస్త్రములే లేదు. దిగంబరత్వంలో ఉన్నటువంటి వాడు, నీవు దిగంబరుడవే, నీకు వస్త్రములు ఉన్నావనుకుంటున్నావు, నీకు వస్త్రములు లేవు సహోదరుడా. దిగంబరుడై దిగంబరుల వలె ఉండి దేవుని సన్నిధిలో దిగంబరులమై వస్తూ ఉన్నావు. అయినప్పటికీ ఆయన కౌగిలించుకున్నట్టు మానలేదు సహోదరుడా. నిన్ను కౌగిలించుకోలేకపోయినట్లయితే, అయ్యో నిన్ను నన్నును నా తండ్రి కౌగిలించుకుపోయినట్లయితే మనము అభాగ్యులము, అయోగ్యులము. ఈ రాత్రి నీ తండ్రిని సమీపిస్తూ ఉన్నావా? అంత మాత్రమే కాదు, తర్వాత ఏమని చెప్పబడినదంటే ముద్దు పెట్టేటువంటి తండ్రి. ఆహా ఏమి తండ్రి, ముద్దు పెట్టేటువంటి తండ్రి. ముద్దు పెట్టి కౌగలించుకొని, మెడ మీద పడి కౌగలించుకొని, ముద్దు పెట్టుకొని సంపూర్ణముగా క్షమించినటువంటి తండ్రి. చాలా ఆశ్చర్యంగా ఉంటది. ఈ చిన్న కుమారుడు తాను బయలుదేరక ముందు ఒక పెద్ద డైలాగ్ వేసుకున్నాడు. నాయన తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపము చేసి తిని, తర్వాత ఇంకేమన్నాడంటే నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడను కాను. తర్వాత మూడో అంశం ఏంటంటే నీ కూలివాళ్లలో ఒకనిగా నన్ను పెట్టుకొనమని నేను అందును అనుకొని బయలుదేరాడు. అతడు దాసుడిగా కూడా అంగీకరింపబడతాననేటువంటి ధైర్యం అతనికి లేదు. దాసులైతే ఇంట్లో ఉండేవాడు, కూలివాళ్ళంటే రోజు కూలి తీసుకొని పోయేవాళ్ళు. వాళ్ళకి అసలు ఏమి, అసలు అక్కడ హక్కులే లేవు. ఈ దాసుడికైనా కొద్దిగా హక్కు ఉంటుంది, కానీ కూలివాళ్ళకి హక్కు లేదు కదా. వాడు వచ్చేవాడు, కూలి తీసుకొని పోయేవాడు అంతే. అటువంటి వానిగా పెట్టుదననుకొని బయలుదేరి వచ్చినాడు. తర్వాత మీరు వాక్యంలో చూడండి, వాక్యంలో చూసినట్లయితే మొదటి రెండు పార్ట్ మాత్రమే చెప్పనిచ్చాడు ప్రభు ఆ తండ్రి. మీరు చూచారో లేదో, ఏమన్నాడంటే వచ్చి మొదలుపెట్టాడు డైలాగ్. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమును విరోధముగాను, నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడును కాన నేను. ఇంకా కూలివాడల దగ్గరికి వెళ్ళలేదు, కూలివాడలుగా పెట్టుకోమని అన్నవలేదు తండ్రి. తండ్రికి తెలుసు అతను హృదయం ఎరుగురు, నా కూలివాడలుగా పెట్టమని అడుగుతున్నాడని అడగతలిచినాడని తండ్రి ఎరుగురు. నీ హృదయం దేవుడు ఎరుగుడా? నిజమైనటువంటి హృదయంలో ఆ పశ్చాత్తాప హృదయం నీకు వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరకు నేను వెళ్తాను, ఇక నాకు ఇంకేం అక్కర్లేదు, నా తండ్రి దగ్గర ఎక్కడో ఒక చోట మూల పడి ఉంటాను అనేటువంటి పరిస్థితిలోకి నీవు వచ్చినప్పుడు నీ తండ్రి నిన్ను కూలివాడిగా పెట్టుకునేవాడా? నిన్ను కూలివాడిగా అంగీకరించేవాడా? నీవు సర్వము పట్టుకొని తీసుకుని పోయావు మొదటే. ఒరే నీకో దమ్మిడి కూడా లేదురా ఇక్కడ, నా ఇంట్లో ఉన్నదంతా నీ భావం అయిపోయిందిరా, నీ క్షౌరం అయిపోయిందిరా, నువ్వు పూర్తిగా అయిపోయేవరా, నువ్వు నువ్వెందుకు పనికిరావు, నువ్వు కూలివాడిగానే ఉండవలసిన వాడు వాడు రా అంటాడు లాలాంటి తండ్రి అయితే. అవును, ఇంకేముంది, అంతా పట్టుపోయావు కదరా, మొత్తం అంతా తీసిపోయావు కదరా, అంతా వేసిన పెట్టేశావు కదరా, ఇంకేముందిరా నీకు ఇక్కడ, ఉండరా ఉంటే కూలిగా ఉండు అంట. అంతే, సమానమైనటువంటి తండ్రి అంతే చేస్తాడు. కానీ ఈ మహనీయుడు, ఈ మహనీయుడు, ఈ తండ్రి ఎంత గొప్ప తండ్రి అండి. ఎప్పుడైతే ఈ పరిస్థితిలోకి వచ్చాడో, ఎప్పుడైతే తిరిగాడో, తన వైపు ఎప్పుడైతే మొహం చూపించాడో, అంతే పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు. ఇహాక అక్కడ చేసినట్టు హడావుడి తాతగారు, తండ్రి ప్రశస్తమైన వస్త్రం తిరిగి త్వరగా తీసుకుని రండి, ఓంగడం పెట్టండి, చెప్పులు కడిగించండి, డాన్స్ వేద్దాం, ఏమైనా జరుగుతున్నాయి. ఎటువంటి తండ్రి అండి, ఎటువంటి తండ్రి అండి. ఎప్పుడైనా సహోదరుడా ఈ తండ్రిని గురించి ఆలోచించినావా? నేను ఈ వాక్యము చదువుతున్నప్పుడు తండ్రి గురించి ఎన్నిసార్లు ఈ 11వ వచనము నుండి 32వ వచనం వరకు ఈ వాక్యములో మెన్షన్ చేయబడిందో నేను లెక్కగట్టినా, సరిగ్గా 12 సార్లు తండ్రి 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 అనేటువంటి మాట ఉంటుంది. చదవండి, లెక్కగట్టండి. తర్వాత ఈ తండ్రిని గురించి ప్రత్యేకముగా నీవు లేక అతను అనేటువంటి విధముగా తండ్రికి రెఫరెన్స్ ఉన్నటువంటి విషయములు 20 సార్లు ఉన్నది ఈ వాక్యములో. మొత్తం మీ చదవబడినటువంటి భాగములో తండ్రిని గురించి 32 సార్లు మెన్షన్ చేయబడింది. ఎప్పుడైనా మీరు చూచారో లేదో నాకు తెలియదు, 32 సార్లు మెన్షన్ చేసింది తండ్రి గురించే ఉన్నది. ఈ భాగం మొదలు పెట్టింది తండ్రి గురించి, చివర ఎండ్ అయింది తండ్రితో ఎండ్ అవుతున్నది. మీరు చూచారో లేదు, ఈ తప్పిపరుకు వాడు ఏదో మధ్య మొదట్లో వస్తాడు, మధ్యలో నుంచి అంతమైపోతాడు, అక్కడ వచ్చిన తర్వాత వాడు జారిపోతాడు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి 2వ పాత్ర వస్తాడు, వాడు పెద్ద కుమారుడు వస్తాడు, వాడు తండ్రితో కొంత సంభాషణ చేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు, కానీ చివరికి మిగిలేవాడు ఎవరంటే తండ్రి. ఎప్పుడైనా గ్రహించవలేదో సహోదరుడు, మనం ఎవరైనా సరే మనం రావచ్చు పోవచ్చు, తండ్రి మనవాడు, మన తండ్రి ఉన్నా. ఎప్పుడైనా నువ్వు తండ్రి దగ్గరికి వచ్చినావా? ఇంకా నువ్వు ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నావా? చూద్దాం చూద్దాం ఈ వ్యవహారం ఏంటో చూద్దాం, రోజు వస్తున్నావు ఏబుల్ గారి చర్చికి, పోతనా వస్తున్నావు, తండ్రి దగ్గరికి వచ్చినట్టుగానే వస్తున్నావు, లేకపోతే పొద్దున బ్రదర్ చెప్పినట్టుగా వేషం వేస్తూ వస్తున్నామేమో, చాలా మంది వేషాలు వేసుకుని సరే ఏదో ఏబుల్ గారి చర్చికి వెళ్తే ఏదో చాలా బాగుంటుందట వెళ్ళొద్దామని వస్తున్నావు, నాకేమో తెలియదు. తండ్రి కనిపెట్టుతున్నాడు సహోదరుడా, తండ్రి కనిపెట్టుతున్నాడు. ఈ తండ్రి విషయమై నీవు ఈ రాత్రి ఆలోచించవచ్చు, సమయం వచ్చినది నీవు ఆలోచించు సహోదరుడా. ఇక చివరగా నేను చూసినది ఏమిటంటే, సర్వము పోగొట్టుకున్నటువంటి వానికి సర్వము తిరిగి ఇచ్చేటువంటి తండ్రి. సంపూర్ణముగా పోగొట్టుకున్నటువంటి వానికి, నీ యొక్క శక్తులను నీవు పోగొట్టుకున్నావేమో నాకు తెలియదు, నీ జ్ఞాపక శక్తిని పోగొట్టుకున్నావేమో నాకు తెలియదు, నీ తెలివితేటలు పోగొట్టుకున్నావో ఏమో తెలియదు నాకు తెలియదు, ఏమి పోగొట్టుకున్నావో అంతైనా సైతాను చేతులలో పెట్టివేసి తండ్రి నుండి భాగమైపోయి వేరైపోయి సైతాను చేతుల్లోనికి వెళ్ళిపోయి వారికి అంతైనా తగలబెట్టేసిన తర్వాత నీకు మిగిలిందేమీ లేదు కానీ నీ చింకుగుడ్లను, నీ యొక్క కర్రను, ఒక కర్ర ఒకటి పెడతారు చేతులు, సహోదరుడు ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ నిజమైనటువంటి తండ్రిని నీవు సంధిస్తున్నావా? నీవు తండ్రి వైపు తిరిగినావా? ఈ రాత్రి తిరిగినట్లయితే నీకు గొప్ప భాగ్యం. ఆయన చివరగా ఏం చేస్తున్నాడంటే, తన పెద్ద కుమారుడు బతిమాలుకుని నువ్వు అని ఉన్నది. నాకు అది చాలా ఆశ్చర్యమైనది, తండ్రి బతిమాలుకుంటున్నాడు, ఒరే నాయన రారా లోపలికి, వీడేమో బిగదీసి కూర్చున్నాడు బయట, వీడు చాలా సన్నిహితుడు, వాడు ఏమిటో తండ్రితో ఉండాలనుకుంటున్నాడు, అటువంటి వాళ్ళు ఉన్నారు, వాడు పూర్తిగా తప్పిపోయినటువంటి వాడు. అప్పుడు ఈ స్వనీతి పనులు ఉన్నారండి, పూర్తిగా తప్పిపోయినటువంటి వాడు. వాడు ఎంతసేపు నేనున్నాను, నేను తండ్రితో ఉన్నాను, నాతో తండ్రి ఉన్నాడు అనుకోవడమే కానీ తండ్రితో ఉండడం లేదు, తండ్రిని గ్రహించడం లేదు, తండ్రి యొక్క వ్యవహారం తెలియదు. ఆయన యొక్క హృదయం గ్రహించినటువంటి వాడు నీవు. నిజముగా తండ్రి యొక్క హృదయం గ్రహించిన వాడమైతే ఈ రాత్రి నీవు అటు దుష్టత్వంలోనూ ఉండలేవు, నీ స్వనీతి పరిస్థితులలోనూ కూడా నీవు ఉండలేవు. నీవేరు ఏ స్థితిలో ఉన్నావో గ్రహించుకున్న సహోదరుడా. నేను ముగించుతున్నాను. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాము. ఓ సహోదరుడా, ఈ రాత్రి నీవు ఏ స్థితిలో ఉన్నావో నీవు వెలుగుదవా? నువ్వు సంధించినావా? నీ తండ్రితో సహవాసము చేస్తున్నావా? నీ తండ్రి సహవాసమును వదిలివేసినావా? నీ తండ్రిని వదిలిపెట్టి ఎంత కాలమైనది? నీవు ఏ పందుల గుంపులో చేరినావు. ఈ రాత్రి నీవు ఆలోచించుకోవలసినది, సమయం మించిపోయిన తర్వాత కనిపెట్టు తండ్రిని నీవు ఎట్టించిన తర్వాత నీవు ఎక్కడికి వెళుతువో నాకు తెలియదు. సహోదరుడా, ఇంకా ఆలస్యం చేదువా? ఇంకా ఆలస్యం చేదువా? నీ తండ్రిని దుఃఖ పెట్టుదువా? నిన్ను ప్రీతగా ప్రేమించి నిన్ను ఇంతగా పైకి తీసుకుని వచ్చి నిన్ను ఎంతో ఉద్ధరించవలని తలచినటువంటి తండ్రిని నీవు వదిలిపెట్టుదువా? సహోదరుడా, సహోదరుడా, ప్రార్థన చేయము. నీ హృదయం అంతటితో నీ తండ్రిని వేడుకొనుము. ఈ తప్పిపోయిన కుమారుడు ఎట్లా తిరిగినాడో, తాను ఎట్లా తన తండ్రిని దుఃఖపెట్టినానని గ్రహించినాడో, తండ్రి నీకు విరోధముగా నేను పాపము చేసి తిని, నాయనా నీకు విరోధముగా పాపము చేసి తిని, మొట్టమొదటి పరలోకము నీకు విరోధంగా నాడు, తర్వాత నీకు విరోధంగా పాపం చేసి, ఏమిటా పాపము? తండ్రి నుండి వేరైపోవట పాపము, తండ్రి నుండి తొలగిపోవట పాపము, తండ్రికి దూరమైపోవట పాపము. నీవు గ్రహించినావు లేదో తెలియదు, నీవు మారుమనసు పొంది ఉండవచ్చును, నీవు తండ్రికి దూరముగా ఉన్నావేమో నాకు తెలియదు. ప్రార్థన చేసుకుందాము. మహాప్రేమ గలిగిన మా తండ్రి, మా దేవా, నిన్ను తండ్రి అని పిలుచుటకు మాకు యోగ్యత లేదు నాయన. అనేక మంది మేము తప్పిపోయినటువంటి వారం ఉన్నాము, అనేక మంది మేము జారిపోయినటువంటి వారం ఉన్నాము, అనేక మంది దూరముగా వెళ్ళిపోయినటువంటి వారం ఉన్నాము. ఇంకనూ పాపమును ప్రేమిస్తూ, ఇంకనూ దుష్టత్వమును హత్తుకొనుతూ, ఇంకనూ మురికి పంటలో దొర్లుతూ ఉన్నటువంటి వారం ఉన్నాము తండ్రి. అయ్యో నీ కనులు చూస్తున్నవి తండ్రి, నీ దగిలినటువంటి ఆ పేషెంట్ వెయిటింగ్ ఇంకా మా కొరకు కనిపెట్టుతూ ఉన్నది తండ్రి. నీవు ఎంత పేషెంట్ గా వెయిట్ చేస్తున్నావు, ఎంత నాయనా నీవు ఎంతగా కనిపెడుతున్నావు, ఎంతగా నీ కనులు మా వైపు చూస్తున్నవి, ఎంతగా మమ్మలను మేము తిరిగి రావాలని నీవు కోరుతున్నావు. దేవా, ఈ రాత్రి మేమందరము కూడా నీ పాదముల మీద పడి మేము మొక్కి నీ ఇంత ప్రశస్తమైన తండ్రిని మేము గ్రహించి నీ పాదములు పట్టుకునేటట్లు చేయము తండ్రి. మమ్మల్ని ఒక్కరొక్కరిని నీవు పైకి లాగుము తండ్రి. నీ నీ దగ్గరకు వస్తే చాలు తండ్రి, నీ వైపు తిరిగితే చాలు తండ్రి, నీవు మా వైపు పరిగెత్తుకుని వచ్చే తండ్రి, మమ్మల్ని కౌగిలించే తండ్రి, మా మురికినంతను తుడిచే తండ్రి. ఓ ప్రభువా, మమ్మల్ని ఎంతగా ప్రేమించిన తండ్రి, ప్రశస్త వస్త్రములు ఇస్తానన్నావు, ఉంగరములు పెడతానన్నావు నాయనా, మాకు ఇంకా ఎన్నో సంతోషకరమైనటువంటివి దాచి ఉంచినావు. నీ వైపు తిరిగినటువంటి వారి, నిన్ను కలిగినటువంటి వారి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని నీ వాక్యంలో వ్రాసి ఉంచినావు. ప్రభువా, మేము ఆలస్యం చేయటం ఎలా? ఈ రాత్రి నిన్ను సంధించుటకు నీ పాదముల మీద పౌటకు నీ కృపను అనుగ్రహించమని